Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జూన్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో సాటర్డే మళ్ళీ వచ్చేసింది. మనం సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే చరిత్ర లేకపోతే మైథాలజీ ఆర్ ఎనీ ఫోక్ స్టోరీస్ చందమామ కథలు ఇలాంటివి బోల్డని చెప్పుకున్నాం. కొంతమంది సింగర్స్ జీవిత చరిత్రలు కూడా చెప్పుకున్నాం. అందులో భాగంగా గత కొన్ని నెలల నుంచి మనం ఎన్టీఆర్ స్పెషల్గా చెప్పుకుంటున్నాం. ఎందుకు ఎన్టీఆరే అంటే ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్గా ఆయనే కనపడ్డాడు నాకు. అటు ఎవరి యాంగిల్లో వాళ్ళు బయోపిక్లు తీశారు, ఇటు ఎలక్షన్స్ వేడి వల్ల కూడాను కొంచెం హాట్ టాపిక్గా నిలిచారు. సో అన్ని విధాలుగా ట్రెండింగ్ టాపిక్ అయింది. అందుకే ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన విషయాలని అండ్ నేను చూసిన పార్శ్వం నుంచి అంటే శాఖ గ్రంథాలయానికి వెళ్ళి రకరకాల పేపర్లు అప్పటి పేపర్లు తిరగేయడం, వెబ్ ఆర్టికల్స్ చదవడం, ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు చెప్పిన కొన్ని విశేషాలు వీటన్నిటినీ క్రోడీకరించి మీకు అందిస్తున్నాను. అందులో భాగంగా ఇవాళ గొల్లపూడి మారుతీరావు గారు రామారావు గురించి ఏమనుకున్నారు అనే విషయం. అమ్మ కడుపు చల్లగా అనే పేరుతోటి గొల్లపూడి మారుతీరావు గారు ఒక ఆత్మకథ రాసుకున్నారు. నిజానికి ఆయన మంచి రైటర్, ఆ విషయం ఇప్పుడు నేను ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ఆయన మంచి రచయిత అని అందరికీ తెలుసు. ఆ తర్వాత యాక్టర్ అని కూడా తెలుసు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ విలనిజం చేస్తే అసలు చంపేయాలన్నంత కోపం వస్తుంది. స్వాతిముత్యం లాంటి సినిమాల్లో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ వేసినప్పుడు అంతే ప్రామినెంట్గా మనకు అదే క్యారెక్టర్ కనపడింది తప్ప గొల్లపూడి మారుతీరావు గారు ఎక్కడ కనపడలేదు. అండ్ ఆయన వాక్చాతుర్యం, ఆయన రైటింగ్ స్కిల్స్ అమోఘం. అయితే ఆయన తన ఆత్మకథలో ఎన్టీఆర్తో రచయితగా తన అనుభవాల గురించి అక్కడక్కడ రాశారు. అంత మొత్తం అంతా ఎన్టీ రామారావు గారి గురించి లేదు. ఆయన ఆత్మకథలో ఈయన గురించి రాసిన వాటిల్లో నుంచి కొన్ని ఎక్సర్ప్ట్స్ తీసుకుంటే గనక, గొల్లపూడి మారుతీరావు గారు నాటక రచయితగా ఉండే రోజుల్లో 1963లో ప్రొద్దుటూరులో నాటక పోటీలు అవి జరిగినాయి. సరే బహుమతి ప్రధానోత్సవంలో సన్మానం చేస్తాము అని చెప్పారు. ఓకే అని ఒప్పుకున్నదాకా ఉండి మీతో పాటు డైరెక్టర్ చాణక్య ఎన్టీఆర్కి కూడాను చేస్తున్నాము అని చెప్పారు. ఇదేంటి అసలు వేరే వేరే జోనర్స్ కదా, ముగ్గురిని కలపడం వింతగా ఉంది అని అనుకున్నా కూడా గొల్లపూడి ఏమీ అనలేకపోయారు. ముగ్గురికి కలిపి ఊరేగింపు చేశారు. రాయలసీమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు. వేలాది జనం మధ్య రథం మీద చిక్కని చిరునవ్వుతో తొణకని దర్పంతో ఎన్టీఆర్ నిలబడ్డారు. అంతవరకు గొల్లపూడికి ఎన్టీఆర్ అనే అంటే డైరెక్ట్ పరిచయం లేదు. ప్రజాదరణని అనాయాసంగా గర్వంగా హుందాగా స్వీకరించే సూపర్ స్టార్ని అంత దగ్గర నుంచి చూడటం అనేది ఒక విభ్రమంతో చూస్తూ గడిపాను అని గొల్లపూడి మారుతీరావు గారు రాసుకున్నారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అంటే ఆ సీన్ చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఆ ఊరేగింపు ఎన్టీఆర్కే అన్నట్టుగా ఉంది. పక్కన ఇంకో ఇద్దరు ఉన్నారు అన్నట్టు అసలు ఎవ్వరికీ తోచల. ఈవెన్ స్వయంగా గొల్లపూడి మారుతీరావు గారు కూడా అలాగే అనిపించిందిట. పక్కన నేను ఉన్నాను, నాకు కూడా జరుగుతోందని అనిపించలేదుట. వాళ్ళిద్దరూ ఏదో జస్ట్ అలా పక్కన నిలబడ్డారు. దండలు అవి వేస్తే పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. అలా ఎన్టీఆర్ తనతో వచ్చిన నిర్మాతలు పుండరీక అక్షయ్ గారు, త్రివిక్రమరావు గారు, బలరాం గారులని గొల్లపూడికి పరిచయం చేశారట. పుండరీక అక్షయ్ గారికి గొల్లపూడికి మంచి స్నేహం ఏర్పడింది. బహుమతి తీసుకున్న వాళ్ళందరూ కూడాను విధిగా ఎన్టీఆర్ పాదాల మీద పడి వెళుతున్నారు. నాటక పోటీల్లో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన ఈ రెండిటికి, ఈ రెండు కేటగిరీస్కి గొల్లపూడి గారు రాసిన 2-2-6 ఎంపికైంది. రచయితగా నగదు పురస్కారాన్ని అందుకోవాలి, దాన్ని ఎన్టీఆర్ వద్ద తీసుకున్నారు. మొత్తం మీద ఇక్కడికి వచ్చినందుకు మారుతీరావు గారికి బిజినెస్ గిట్టుబాటు అయింది అన్నారు ఎన్టీఆర్ నవ్వుతూ. ఈ ఒక్క మాట వారి దృక్పథాన్ని వివరిస్తుంది అంటారు గొల్లపూడి. ఇంకొక సందర్భంలో ఆయన రాసుకున్నటువంటి హిస్టరీ అంటే ఆయన బయోగ్రఫీలో, అప్పట్లో ఎన్టీఆర్ అక్కినేని గ్రూపులు విడివిడిగా నడిచేవి. ఎవరు రచయితలు వాళ్ళకున్నారు, గొల్లపూడి అన్నపూర్ణ సంస్థకి, తద్వారా అక్కినేని సినిమాలకి రచయిత. అయినా గొల్లపూడి స్వభావం కేవలం పని మీదే ఉండి ఉంటే కొంచెం పని వరకే అనే గురి తెలుసుకున్న ఎన్టీఆర్ తన సినిమాలకు కూడా రాయించుకున్నారు. ఒకసారి ఎల్లుండి కలుద్దాం అని ఎన్టీఆర్ అంటే గొల్లపూడి మారుతీరావు గారు, ఆ రోజు అక్కినేని గారితో పని ఉంది నాకు అని అన్నారు. ఆల్ రైట్, అలా కానివ్వండి, మరో రోజు కలుద్దాం అన్నారట ఏ పొరపొచ్చాలు లేకుండా. మామూలుగా అయితే గనక అందులోనూ ఇద్దరు కాంపిటీటర్ యాక్టర్స్ కదా, సో సాధారణంగా అవతల వాళ్ళు రమ్మనంటే అయితే అక్కడికి వెళ్ళి నన్ను నీకు వర్క్ ఇవ్వరు అనడం, అలాంటి ఏ భేషజాలు లేకుండా, ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా. ఇవాళ రేపు మనం ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక విధంగా చూడిస్తే అంటే నాకు పర్సనల్లీ నేను అనుకునేది ఏంటంటే అప్పటి రోజులే బెటర్ ఏమో అని. ఎందుకంటే ఎంత స్టార్డమ్ ఉన్నా ఏమున్నా వాళ్ళు అంటే లోపల మరి ఏముందో తెలియదు, కానీ బయటికైనా కనీసం చక్కగా సుహృద్భావంతో ఉండేవాళ్ళు. ఒకవేళ ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఒక స్టోరీ డిమాండ్ చేస్తుంది ఇలాంటి ఒక క్యారెక్టర్కి మీరు అవసరము అనుకుంటే అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు దానికోసం పనిచేసేవాళ్ళు. గుండమ్మ కథ కానీ, మాయాబజార్ కానీ, కృష్ణార్జున యుద్ధం కానీ, ఇలా ఎన్ని తీసుకున్నా మనకి ఆ విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల క్యారెక్టర్ వేసినా 10 నిమిషాల క్యారెక్టర్ వేసినా అసలు వాళ్ళిద్దరూ కలిసి ఒక సీన్ చేశారంటే ఓ అని ఈలలు గోరలు వేస్తున్నారు. మరి అప్పట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఇద్దరూ వేశారు. ఎవరు కూడాను మేము మల్టీస్టారర్ చేస్తున్నామని బోస్ట్ చేసుకోలే, ఎందుకంటే అప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద గౌరవం అలా ఉండేది, కథ కంటెంట్ మీద నమ్మకం అలా ఉండేది. దీనికి ఇది అవసరం అంటే అది చేయాల్సిందే, ఈగోలన్నీ పక్కన పెట్టాల్సిందే. అందుకనే అప్పటి సినిమాలు అంత బ్లాక్ బస్టర్లు, ఇప్పటి సినిమాలు జస్ట్ వారం మాత్రమే, మరీ మాట్లాడితే ఫస్ట్ 3 రోజుల కలెక్షన్సే. అండ్ మొన్న మధ్య నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఎస్విఎస్సిలో కూడాను వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన సీన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడాను ఇద్దరు కలిసి అసలు ఒకరోజు కూడాను ఫ్రేమ్లో లేరుట, అసలు కనిపించలేదుట. ఎవరు షూటింగ్ వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళారని, మరి అది రూమరో నిజమో తెలియదు కానీ అది మాత్రం అన్నారు. మరి ఇంకేం మల్టీస్టారరు, ఇంకేమి వీళ్ళు అసలు తీసినట్టు? ఒక స్టార్ డేట్స్ని ఇంకో స్టార్ డేట్స్తో క్లాష్ అయ్యే విధంగా ఉంటే కనీసం దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడమో ప్రీపోన్ చేసుకోవడమో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ పూర్తిగా అసలు దాని అసలు మల్టీస్టారర్ అన్నారు అప్పుడు, ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు యాక్టింగ్ చేసుకుని వెళ్ళిపోతే అది మల్టీస్టారర్ ఎలా అవుతుంది? మరి మాయాబజార్ గుండమ్మ కథ లాంటి సినిమాల్లో అందరూ మొత్తం అందరూ డిమాండ్ ఉన్న వాళ్ళే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి, జమున, ఈవెన్ కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా చాలా డిమాండ్లో ఉన్నవాళ్లే. సూర్యకాంతం, తర్వాత రేలంగి, రమణారెడ్డి, ఎన్ని సినిమాలు, మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, ఇవన్నీ కూడాను మరి వీళ్ళంతా ఎలా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళందరూ ఇది నా సినిమా అని అనుకుని పనిచేసేవాళ్ళు. ప్రతి ఒక్క సినిమాకి ఆ కమిట్మెంట్ అలా కనపడుతూ ఉండేది. అందువల్లే అప్పటి సినిమాల్లో అవుట్పుట్లో అంత క్వాలిటీ ఉండేది, ఆ సినిమాలు చూడటానికి జనం అంత ఎగబడ్డారు. ఇవాళ గట్టిగా 10 రోజులు ఆగితే అమెజాన్ ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లోనో వస్తుందని చెప్పి ఆగిపోతున్నారు. ఎందుకు? దానికి అంత కథాబలం లేదు. ఖచ్చితంగా ఉంది అనుకుంటే వెళ్ళి థియేటర్లోనే చూస్తారు, అంత వర్త్ కాదనుకుంటేనే ఇంట్లో చూస్తారు. పైగా ఏమైనా అంటే కొంతమంది అంటారు అప్పట్లో వేరే ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు, ఇప్పుడైతే గనక ఇంట్లోనే నెట్ఫ్లిక్స్లోనే అమెజాన్లోనే మొబైల్లోనే అన్నీ చూసేస్తున్నారు కాబట్టి ఎవరు రావట్లేదు థియేటర్స్కి, పైరసీని స్టాప్ చేయాలి అది ఇది అంటారు. ఇప్పటికీ కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, అవి ఎందుకు ఆడుతున్నాయి మరి? సో కంటెంట్ ఖచ్చితంగా బాగుంటే ఎవరైనా చూస్తారు. అప్పట్లో కంటెంట్ బాగున్న సినిమాలు మాత్రమే తీసేవాళ్ళు, ఇప్పుడు మామూలు సినిమాలు తీస్తున్నారు. అప్పుడప్పుడు అడపదడప ఎక్కడో ఏడాది కోటి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది, అది తేడా. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గల బయలేతలేదా చిగులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ. తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోపు జిలుగు బయట జారనీకు, మొలక నవ్వు దాచుకోపు జిలుగు బయట జారనీకు, కురులు చాటు చేసుకోపు తెరలు లేవు నీకు నాకు. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
పులి మాంగోరు నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారేవి చిత్రం కార్యక్రమానికి. సో గొల్లపూడి మారుతీరావు గారు ఆయన బయోగ్రఫీలో రాసుకున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఈగో క్లాష్ లేకుండా నేను నాగేశ్వరరావు గారిని కలవాలి ఎల్లుండి అని అంటే, ఓకే అయితే పోనీ ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాము అని అన్నారు. తప్ప నేను నా అంతటి వాడిని నేను పిలుస్తుంటే నువ్వు ఇంకొకళ్ళు నీ కలవాలి అని చెప్తావా అని ఏమాత్రం ఈగో క్లాష్ అవ్వలేదు. దాట్ ఈస్ హిస్ పర్సోనా అని రాసుకున్నారు. అలాగే గొల్లపూడి గారు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే రోజుల్లో ప్రమోషన్ మీద సంబల్పూర్ స్టేషన్కి బదిలీ అయ్యారు. విజయవాడలో ఉండగా సినిమా వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. సో మీరు రాసిన రైతు కుటుంబం, పాపం పసివాడు లాంటి సినిమాలన్నీ హిట్స్ కాబట్టి మీరు ఉద్యోగం మానేసి మద్రాసు వస్తే చాలా బిజీ అయిపోతారని తాతినేని రామారావు లాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉత్తరాలు రాసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో సినిమా కెరీర్ అంటే కొంచెం అన్సర్టెన్ అన్న భయం ఎంత ఉండేదో అంతకన్నా ఎక్కువ అసలు వెళ్ళి దృష్టం తలుపు తట్టడమే చాలా కష్టము, అలాంటిది వచ్చినప్పుడు ఎన్కాష్ చేసుకోవాలనుకోవడం కూడా అంతే ఎక్కువ. ఆ రెండింటినీ పక్కన పెట్టి ఎవరు అంత తొందరగా ధైర్యంగా అడుగు వేయరు. అందులోనూ ఊరు కానీ ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి ఒక మంచి అవకాశం వస్తే ఎవరు వదులుకోరని కూడా అనుకోరు. అందుకే తాతనేని గారు లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారు ఉండొచ్చు కదా అని. ఎక్కడో సంబల్పూర్ వెళ్ళే బదులు మద్రాస్కి కనుక వస్తే మంచి మంచి నాటకాలు ఆల్రెడీ రాసి మంచి పేరు వచ్చింది కాబట్టి సినిమాలో కాస్త బిజీ అవ్వచ్చు అన్న ఉద్దేశంలో ఎన్టీఆర్ని సలహా అడిగితే మీ జీతం ఎంత అని అడిగారంట. సరైన జీతం ఎంత చెప్పారు. చెప్పిన తర్వాత కాస్త ఆలోచించి చేయండి, ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, అంతా గొర్రెదాటు వ్యవహారం అని చెప్పారు. అది ఈయన మెదడులో బాగా నాటుకుపోయింది. ఏమో ఎప్పుడు ఎవరు ఏ స్టోరీని నాది అంటారో, ఇంకా ఇప్పుడున్నంత దారుణాలు అప్పుడు లేవు. స్టిల్ ఎవరిని నమ్మడానికి లేదు, ఎప్పుడు ఏ సినిమా అయిపోతుందో తెలియదు డబ్బులు లేక. కాబట్టి మీరు దీన్ని నమ్ముకుని అనవసరంగా మీ ఆల్ ఇండియా రేడియో ఉద్యోగాన్ని మానుకోవడం మంచిది కాదు అని చెప్పారు. అది ఈయన మైండ్లో బాగా నాటుకుపోయింది. సో ఉద్యోగం మానలేదు. తర్వాత మద్రాస్కి ట్రాన్స్ఫర్ అయ్యి సినిమాలకి రాస్తూ ఆ తర్వాత యాక్టర్గా కూడా బాగా నిలదొక్కున్న తర్వాత అప్పుడు రిజైన్ చేశారు. అప్పటిదాకా రిజైన్ చేయలేదు. అలాగే ఆయన ఆల్ ఇండియా రేడియోలో మద్రాస్ కేంద్రంలో పనిచేస్తూ సినిమాలకు కూడా రాస్తూ ఉండేవారని చెప్పాను కదా, వాటిల్లో ఎన్టీఆర్ సినిమాలు కూడా ఉన్నాయి. పుండరీకాక్షయ్య గారు ఎన్టీఆర్కి ఈయన చేత కథ చెప్పించాలని బాగా ఆరాటపడ్డారు. ఈయన మంచి మంచి కథలు రాస్తున్నారు కదా, ఖచ్చితంగా ఇందులో ఒక కథ ఆయనకు నచ్చుతుంది అని. కానీ అదే టైంలో గొల్లపూడికి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరిగి ఇంట్లో మంచం మీద ఉన్నారు. ఏదో పని మీద ఎన్టీఆర్ హైదరాబాద్ వెళితే ఇంకో 40 రోజుల దాకా తిరిగి రారు కాబట్టి ఎలా చెప్పాలి విషయం చెప్తే ఆయన ఎట్లా తీసుకుంటారో ఏమో, నేను వెళ్ళి స్టోరీ వినాలా ఏంటి నా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పాలా అని అంటారేమో అన్న భయము, ఇలా చాలా చాలా విషయాలు ఆయన మైండ్లో అలాగ తిరుగుతూ ఉన్నాయి. సరే ఎలాగోలా మొత్తానికి భయపడుతూనో ఏదో మొత్తానికి విషయం చెప్తే పదండి వెళ్ళి మారుతిరావుని చూద్దాం కథ విందాం అని అన్నారట ఎన్టీఆర్. నాకు అర్థమైంది ఏంటంటే ద మోస్ట్ డిసిప్లిన్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళేమనరు, వాళ్ళ పైకి మాట డిసిప్లిన్ వల్ల కొంచెం కరుకుగా అనిపించినా మనసు వెన్న, కాకపోతే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఓ పెద్దానికి తెగ భయపడిపోతూ ఉంటారు. నేను ఇలాంటి కొంతమందిని చూసి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అయితే అలాగే వీళ్ళు ఫస్ట్ అట్లా భయపడుతూ చెప్పినా పుండరీకాక్షయ్య గారు ఆ తర్వాత మటుకు వెళ్ళి మారుతిరావు గారిని చూద్దాము కథ విందాం అనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. పుండరీకాక్షయ్య గారు, బలరాం, తర్వాత మంత్రి అయిన స్నేహితుడు బీబీ మోహన్ రెడ్డి వెంట వచ్చినప్పుడు ఎన్టీఆర్ వచ్చి గొల్లపూడి మంచం పక్కన కూర్చుని అలాగా స్టోరీ చెప్పండి బ్రదర్ అంటే గొల్లపూడి పడుకునే దాదాపు గంటన్నర కథ చెప్పారు. కథ అంతా విని మీరు కోలుకున్నాక కలుద్దాం అని లేచారు. అది వారి సంస్కారానికి భేషజం లేకుండా ఉండడానికి ఒక మచ్చుతునగా అంటారు గొల్లపూడి. గొల్లపూడి తల్లి జీవితంలో ఇద్దరే ఇద్దరిని చూడాలనుకునేది, ఒకటి ఘంటసాల ఇంకోటి ఎన్టీఆర్. ఒక కోరిక తీరిందిట, మరి అది ఎవరో చెప్పలేదు. అలాగే 1977 ఉగాది కోసం అని చెప్పి గొల్లపూడి ఆల్ ఇండియా రేడియో తరఫున ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి 20-పాయింట్ ప్లాన్ ఏదైతే ఉందో, 20 అంశాల ప్రణాళిక మీద మంచి యువ కవుల చేత కవితలు రాయించి ప్రసారం చేద్దాము అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తన సమీక్షతోటి సమర్పించాల్సిందిగా గొల్లపూడి ఎన్టీఆర్ని కోరారు. అప్పటికి ఆయన రేడియో కార్యక్రమాల్లో చేసి ఎన్నేళ్ళయిందో తెలీదు. గొల్లపూడి మాట కాదనలేక ఒక ఆదివారం పొద్దున్నే ఆయన రేడియో స్టేషన్కి వచ్చి చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పారు. రేడియో వాళ్ళు ఇచ్చిన 75 రూపాయల పారితోషికాన్ని చిరునవ్వుతో తీసుకున్నారు. అయితే ఉగాదికి ముందు ఎలక్షన్స్ జరిగి ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈ కార్యక్రమం ఆపేయమంటారేమో, అసలే ఎన్టీఆర్ ముందు మాటతో వచ్చే వాళ్ళ కార్యక్రమం ఆగిపోతుందేమో అని చెప్పి యువ కవులందరూ కూడా తెగ బెంబేలు అయిపోయారు, బెంగబెట్టేసుకున్నారు. అసలు ముందు అట్లా ఒక అంటే ఇప్పుడు ఒక ముందు మాట తీసుకుని అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత వరకు ఉండి అది వేయలేదు అంటే అదొకటి. అయితే జనతా గవర్నమెంట్ ఇంకా అప్పటికి ఏర్పడకపోవడం వల్ల దాని మీద ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ఉగాది ఉదయం ప్రసారం అయిపోయింది. అలాగే ఇంకోసారి ఆయన ఆఫీస్కి ఆపరేటర్ ద్వారా ఫోన్ వచ్చింది, గొల్లపూడి మారుతిరావు గారి ఆఫీస్కి. అప్పట్లో ఈ డైరెక్ట్ ఫోన్లు లేవుగా, ఆపరేటర్ ద్వారా ఒక ఫోన్ వచ్చింది. అవతల నుంచి వ్యక్తి రామారావు స్పీకింగ్ అన్నారు. ఈయన అధికార ధోరణిలో విచ్ రామారావు అన్నారు. అటు చిరునవ్వు ఎన్టీ రామారావు అని వినపడింది. ఈయన ఒక్కసారి తుళ్ళిపడ్డాడు. ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేస్తారు అని ఊహించడం కొంచెం కష్టం కదా, అలా ఆయన ఊహించలేదు. మన బాలయ్య కోసం సినిమా చేయాలి, మీరు హిందీ పిక్చర్ చూడాలి, సోమవారం ఉదయం రాగలరా చూడగలరా అని అడిగారు ఆయన. ఈయన సోమవారం ఉదయం ఆఫీస్ ఉంటుందండి అన్నారు. సినిమా కంటే నాకు ఆఫీసే ముఖ్యం అని అసంకల్పితంగానే ధ్వనింపజేస్తూ అన్నారు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఎన్టీఆర్ ఫోన్ పెట్టేశారు. ఇంకో గంట తర్వాత ఫోన్ చేసి సాయంకాలం సుభాషిణిలో 6:30కి షో ఏర్పాటు చేశాను, ఈలోగా వీలైతే గుడ్ చిల్డ్రన్ డోంట్ కిల్ అనే నవల చదవండి అన్నారు ఎన్టీఆర్. వెంటనే గొల్లపూడి లైబ్రరీకి పరిగెత్తి లూయిస్ థామస్ రాసిన ఆ గుడ్ చిల్డ్రన్ డోంట్ కిల్ అనే నవలని చదివారు. దాని ఆధారంగా హిందీలో వచ్చిన ఖేల్ ఖేల్ మే సినిమా దాన్ని చూశారు. ఎన్టీఆర్ ఆ ఖేల్ ఖేల్ మే సినిమా చూసి బాలకృష్ణని పెట్టి తెలుగులో దాన్ని తీద్దాము అనుకున్నారు. గొల్లపూడి ఆ సినిమా చూశాక డైరెక్టర్గా అనుకున్న ఎస్డి లాల్తో కలిసి ఎన్టీఆర్ని కూర్చోపెట్టి స్టోరీ డిస్కషన్స్ చేశారు. కొన్ని రోజులు డిస్కషన్స్ జరిగినాయి, బట్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మెటీరియలైజ్ అవ్వల ఆగిపోయింది. అంటే మరి ఆ స్టోరీ డిస్కషన్స్లో పెద్దంత ప్రొడక్టివ్గా అనిపించలేదో లేకపోతే బాలకృష్ణకి సూట్ అవుతుంది అనుకోలేదో మరి ఏంటి అనేదైతే తెలియదు, కానీ మొత్తానికి అది మెటీరియలైజ్ అవ్వకుండానే ఆగిపోయింది. ఇంకా ఇలాంటి బోలెడు విశేషాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Yeah. కల్పనలో అనాకారమే కలరాదు Everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Talapula talapulu teese teeyani lokam. Oohalaku oopiri pose utsava lokam. Vignanam, vinodam, viluvaina jeevita paathalu, samakalina sthitigatulu, enno gopa visheshalanu panche telugu navalalanu ikapai meeru vine avakasanni kalpistondi Mind Media. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారవి చిత్రం కార్యక్రమానికి. ఇంకోసారి గోలపూడి గారి బయోగ్రఫీ నుంచి ఇంకొక సిచ్యువేషన్. ఇంకోసారి గోల్లపూడి ఇంటికి ఫోన్ చేశారు. అప్పట్లో వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు. పీపీ అని ఫోన్ నంబర్స్ ఇచ్చేవాళ్ళు కదా పీపీ అని, అంటే పక్కింట్లో ఫోన్ అని. పక్కింటికి ఫోన్ చేసి ఈయన వచ్చేదాకా ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. వెంటనే వెళితే డైరెక్టర్ ఎంఎస్ గోపీనాథ్, అంటే హీరో సురేష్ తండ్రి, ఆయన కూర్చుని ఉన్నారు. మనము ఈయనకు సినిమా చేయాలి, ఈయన ఒక కథ చెప్తారు వినండి అన్నారు. ఈయన గోపీనాథ్తో మా ఆఫీస్కి రండి కజ్జబ్దుర్ గారి అని పిలిచారు. తమిళ రచయితల టైప్లో అరుపులు కేకలతో 2 గంటల సేపు కథ చెప్పాడు ఆయన. అదే రాముని మించిన రాముడు సినిమా కథ. ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే బెంగతో సగం కథ అసలు ఈయన తలకెక్కలేదు. వద్దులే అనుకున్నారు. ఎన్టీఆర్ ఏమనుకుంటారో తెలీదు. అయినా సరే ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలన్నీ నేనే రాస్తున్నాను, ఆఫీస్ ఉద్యోగం చేస్తూ మరొక సినిమా చేయడం ఇప్పట్లో కష్టం, నాకున్న టైం దృష్ట్యా తలకి మించిన పని అవుతుంది అని అన్నారు. ఎన్టీఆర్ స్వయంగా పిలిచి సినిమా రాయమంటే ఈయన ఇలాంటి కారణాలు చెప్తాడేంట్రా అనిపించిందో ఏమో. ఎన్టీఆర్ ఈయన వైపు ఒక చూపు చూసి అంతలోనే తమాయించుకుని, వెరీ గుడ్, మనకి వైట్ కాలర్ రచయితలు అక్కర్లేదు, మీ పరిస్థితి స్పష్టంగా చెప్పారు, సరే మీ పనులు మీరు కానియండి అనేసి పంపించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సాధారణంగా ఇప్పుడు మనము ఎవరైనా ఒక స్టోరీ చెప్పారనుకోండి, అబ్బా తోపు తురుము, అసలు ఈ సినిమా సూపర్ హిట్, 100 డేస్ మీరు తీయండి, మీకు ఎందుకు మీ వెనకాల నేను ఉన్నాను అన్నట్టుగా మాట్లాడతారు. ఇవాల్టి రోజున హీరో వీళ్ళు అనుకుంటున్నానంటే, అబ్బో ఇంకే అసలు ఆ హీరో ఫేస్ కనపడితే చాలా ఆడేస్తున్నా, అసలు దానికి స్టోరీ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అసలు మీరు ఏం తీసినా బాగుంటుంది, మీ కెమెరా యాంగిల్ ఒక విచిత్రమైనది, మీ స్టోరీ అంతకన్నా విచిత్రమైనది, మీ టేకింగ్ అత్యద్భుతం, ఈ టైప్లో బాగా అసలు సోప్ వేసేసి చుట్టూరా, నాట్ జస్ట్ ఇన్ మూవీస్, ఈవెన్ పాలిటిక్స్లో కూడా అదే చేస్తారు. అసలు మీరు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అసలు అవి తోపు తురుము, అసలు అట్లా ఇంకెవరు చేయలేరు అది ఇది అని చెప్పి వాళ్ళని లాస్ట్కి వాళ్ళకి నిజాలేంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలియకుండా చేసి ఇంకా వాళ్ళని ముంచేస్తారు. మూవీస్లో కూడా అంతే, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు, బా అసలు మహేష్ బాబు ఈ సినిమాకి యాక్టర్, అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి, బా అసలు ఆ ఫైట్ సీన్ మీరు చెప్పారు చూసారా, అసలు అది అత్యద్భుతం, ఇలాంటి ఫైట్ నా భూతం నా భవిష్యత్, ఇంకా మీరు చెప్పిన ఆ సాంగ్ ఉంది చూసారు, ఎక్కడ చైనా మంగోలియాలో ఒక కొండ మీద తీస్తారన్నారు, అసలు ఆ సాంగ్ అయితే అసలు అల్టిమేట్, మీరు అక్కడ తీయండి, మనం రెహమన్నా ఎవరినో పెడదాం బాగా కొట్టిద్దాం అది ఇది అంటారు. జనాలు వీళ్ళని వెంటబడి మరీ కొట్టించేటట్టు ఒక సినిమా తీసి మన మీదకి వదులుతారు. సో కంటెంట్ ముఖ్యం, డ్యూయట్ ఎక్కడ తీస్తున్నాము, ఫైట్ ఎక్కడ తీస్తున్నాము, ఏ హీరోయిన్ ఏ బ్రాండ్ బట్టలేసుకుంది, ఇవి కాదు. ఈ విషయం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది, కోట్ల కోట్లు కుమ్మరిస్తారు. ఒక్కొక్క సినిమాకి 200 కోట్లు 300 కోట్లు అసలు అన్ని 100 కోట్లే. మరి మాయబజార్ లాంటి సినిమాని 20 లక్షల్లో తీశారు, అప్పట్లో 20 లక్షలు చాలా ఎక్కువ, 200 లక్షలు ఎక్కువ, 200 లక్షల్లో తీశారు. సో అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటి అని అంటే, అప్పట్లో సబ్జెక్ట్ని నమ్మి డబ్బులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు క్యాస్ట్ అండ్ క్రూని నమ్మి డబ్బులు పెడుతున్నారు. మ్యూజిక్ ఎవరు, డిఎస్పీయా బాగా కొడతాడు, ఇచ్చేయండి 10 లక్షలు. 10 లక్షలకి వస్తాడో రాడో నాకు తెలియదు కానీ చెప్తున్నా. సినిమాటోగ్రఫీ ఎవరు, రసూల్ ఎల్లోరా, అబ్బో అసలు ఇంకా మామూలుగా ఉండదు, ఇచ్చేయండి. కొరియోగ్రఫీ ఎవరు, వీళ్ళెవరు వాళ్ళెవరు, అంతే, వీళ్ళుంటే సరిపోయిందా, అసలు ముందు కథలో ఏ పాటి బలం ఉంది, కంటెంట్ ఎట్లాంటిది అనేది ఎవరికి అక్కర్లా. దానివల్లే వాళ్ళు రేపు ఎంతెంత బడ్జెట్లు పెట్టి తీసే నిర్మాతలు కూడా చాలా నష్టపోతున్నారు. అందుకే ఒక మామూలు సినిమా కూడా 3 దర్శకుల్లా అంటే మన దిగ్గజాల లాంటి ప్రొడ్యూసర్లు కావాల్సి వస్తుంది. నేను మహర్షిని ఒక్కదాని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు, ఏ సినిమా అయినా సరే ఇప్పుడు కనపడేది ఒక్కళ్ళే కానీ వెనకాల ఇంకో 2 ఖచ్చితంగా ఉంటారు సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్, లేకపోతే ఇంత డబ్బులు పెట్టి ఎవరు రిస్క్ చేస్తారు ఒక మార్కెట్లో. అలాగే గొల్లపూడి మారుతిరావు గారు కూడాను స్టోరీ విన్న తర్వాత, ఈ తమిళ స్టోరీ అతను చెప్పే అతనే ఇంత భయంకరంగా చెప్తున్నాను, నా ఆఫీస్లో వాళ్ళే భయపడుతున్నారు, రేపు పొద్దున్న ఎందుకు మాటలు రాసే సినిమా చూసేవాళ్ళు ఇంకెంత భయపడతారో అనిపించిందో ఏమో నచ్చలేదు, బట్ ఆ విషయం డైరెక్ట్గా చెప్పకుండా రామారావు గారికి, నాకు ఇక్కడ ఆఫీస్ పని చూసుకుని నేను ఆల్రెడీ మీ సినిమాలకు రాస్తున్నాను, అవి చూసుకుంటూ మళ్ళీ దీనికి ఇప్పుడు నేను రాయలేను, ఐఎమ్ సారీ అని చెప్పారు. రామారావు లాంటి వాడు పిలిచి పనిస్తుంటే నో అని ఎందుకు అంటున్నాడా అనేది అర్థం కాలేదు. స్టిల్ ఆయన అభిప్రాయాన్ని గౌరవించి వెరీ గుడ్, మనకి వైట్ కాలర్ రచయితలు అక్కర్లేదు, మీ పరిస్థితి మీరు స్పష్టంగా చెప్పారు, మీ పనులు మీరు కానివ్వండి అనేసి పంపించారు. తర్వాత డివి నరసరాజు గారి చేత రాయించారు ఆ మూవీకి రాముని మించిన రాముడు. సో మొత్తానికి ఆ సినిమా అట్టర్ ఫెయిల్యూర్, ఆడల అసలు. అలాగే లాయర్ విశ్వనాథ్ అనే ఒక మూవీకి గొల్లపూడి రచయిత, ఎన్టీఆర్ హీరో. శత్రుఘ్న సిన్హా విశ్వనాథ్ హిందీ సినిమా ఆధారంగా తీశారు. సినిమా పెద్ద కోర్టు సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ కోర్టు సీన్లో ఆల్మోస్ట్ 4-5 పేజీల డైలాగ్ సీను ఒకే షాట్లో తీశారు. ఆ సీన్ రాసిన తర్వాత ప్రొడ్యూసర్ వైవీరావు అండ్ డైరెక్టర్ ఎస్డి లాల్ ఆ సీన్ని వినడానికని కూర్చున్నారు. ఆ 5 నిమిషాల సీన్ని గొల్లపూడి నటుడి ధోరణిలో చదివి వినిపించారు. అత్యద్భుతంగా ఉందన్నారు వాళ్ళిద్దరూ. ఈ సీన్ని అచ్చం మీలాగే గనక హీరోగారు కూడా చదివితే బాగుంటుంది అన్నారు. కానీ ఎన్టీఆర్కి ఆ విషయం చెప్పగలమా అని సందేహం. ఏదైతే అదైందని తెగించి పొద్దున్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆ రోజు శ్రీరాముడు పాత్ర వేస్తున్నారు, 4:30కే మేకప్కి కూర్చున్నారు. సరే ఆ మాట ఈ మాట చెప్తూ ఎస్డి లాల్, అయ్యా మారుతీరావు గారు మొదటి సీను మీకు చదువు వినిపిస్తానంటున్నారు అన్నారు. ఎన్టీఆర్ నవ్వి సరే అన్నారు. మేకప్ ఒక పక్క సాగుతూ ఉండగా గొల్లపూడి ఏకపాత్ర అభినయం మొదలుపెట్టారు. మొదటి వాక్యం అవుతూనే తన మొహం మీద మేకప్ మ్యాన్ పీతాంబరం చేయి తీసేశారు ఎన్టీఆర్. గొల్లపూడిని అలా తదేకంగా చూస్తూ ఏకాగ్రతతోటి తను రాసిన ఆ 5 నిమిషాల డైలాగ్ని మొత్తం విన్నారు. సీన్ చదవడం అయిపోయింది అని నవ్వారు. ఎస్డి లాల్కి వైవీరావుకి ఆనందం. కాస్త ఆగి మళ్ళీ చదవండి అన్నారు. గొల్లపూడి మళ్ళీ చదవడం మొదలుపెట్టారు. మళ్ళీ మొహం మీద నుంచి పీతాంబరం చేయి తప్పించి తదేకంగా విన్నారు. అంతా అయ్యాక మళ్ళీ నవ్వారు. పదండి అన్నారు. 5 రోజుల తర్వాత ఆ సీన్ షూటింగ్ జరిగింది. సేమ్ గొల్లపూడి మారుతీరావు ఎలా అయితే చదివారో అదే ధోరణిలో అదే విరుపుల్ని తూచా తప్పకుండా పాటిస్తూ తన ధోరణిలో తన మోడలేషన్లో మరింత శోభాయమానంగా చదివి ఆ సీన్ని పండించారు ఎన్టీఆర్. అది అనేకాగ్రత ప్రతిభ అంటారు గొల్లపూడి. గొల్లపూడి నటుడిగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత బాలకృష్ణ కూతురు పుట్టినరోజున ఇద్దరూ కలిశారు. మీరింక రచయితలు కారు, మా కులంలో కలిసిపోయారు అన్నారు ఎన్టీఆర్ చిరునవ్వుతో. అలాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, అటు రైటర్గా కానివ్వండి ఇటు యాక్టర్గా కానివ్వండి, ఇద్దరు చాలా చక్కగా, అంటే అసలు ఎట్లా అంటే మనిషి ఒకసారి ఏదైనా ఒక ఈ పని చెయ్యాలి అనుకుంటే ఆ పని ఎలా చెయ్యాలి ఏంటి అనేది నేను చెప్పినప్పుడు, నేను ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఈగో ఎక్కడ కనపడలేదు. ఈ పని నేను చేయలేను, నేను ఆల్రెడీ ఇంకొక దానికి ఒప్పుకున్నా, లేదా నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు, లేకపోతే నేను నాగేశ్వరరావు గారితో ఇంకో పని నేను ఒప్పుకొని ఉన్నాను, ఇలాంటివి ఏమైనా చెప్పినా కూడా ఈగో క్లాషెస్ లేవు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఉన్నతమైన వ్యక్తిగా ఎన్టీఆర్ గొల్లపూడి మారుతీరావు గారి మనసులో స్థిరంగా నిలిచిపోయారు. అదే ఆయన రాసుకున్నారు. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను, అంటే మండే. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. మళ్ళీ మండే రోజు మరో విషయంతో, సామాజిక విషయంతో కలుస్తాను.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. జూన్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. నోటికి పవరు జాస్తి దానికి తాళం నాస్తి, నోటికి పవరు జాస్తి దానికి తాళం నాస్తి, పోట్లాడేందుకు మాటల ఈటలు ఆడవాళ్లకు ఆస్తి. పైలా పైలా పచ్చేసు పరువంలో నీ లేడేసు, మగాళ్లతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్. రైలు బండిలో సినిమా హాల్లో స్థానం మాత్రం ప్రత్యేకం. పైలా పైలా పచ్చేసు పరువంలో నీ లేడీసు, మగాళ్ళతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్.
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూ బంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు. ఇశోకులన్నీ ఇంకెవరి కోసమంటారు, ఇశోకులన్నీ ఇంకెవరి కోసమంటారు, ఇశోకులన్నీ ఇంకెవరి కోసమంటారు. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో. మొదట కసరి కొడతారు పిదప చల్ల పడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్ల పడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్ల పడతారు. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, గోడలు లేకుంటే గోడమే ఉంటుందా, పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా, పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా, పురుషులు లేకుంటే తరుణుల పని గోవిందా. గోవిందా, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి బంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి బంతుల సంగతి, ఎవరికి తెలియదులే.
మళ్ళీ పడబోతుంది, మళ్ళీ పడబోతుంది, ఊపిరే నన్ను బంధించావు పగడాల పంజరమందు
నా గుండె గుడిలో నిలిపి దేవునిగా పూజిస్తున్నా
నూరారా పిలిచే వేళ దూరాన నిలిచే వేళ మాటలతోనే మరిపిస్తావి మాటలతోనే మరిపిస్తావి ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి దేవుని దీవన బలము ఈడేరెను మనలేవలకు నీ తిగలో మల్లెగ మారి ఊసులతో ఊరిస్తాను తీయని మన కల నిజమవుతుంది మన కల నిజమవుతుంది ఏడేడు జన్మల నుండి
పడి ఉంది బ్రహ్మముడి
మళ్ళీ పడబోతుంది మనలను ఒకటిగా చేస్తుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి